ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
అందరికీ నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో దమ్ము చేయకుండా నేరుగా విత్తుకొని వరి పంటను సాగు చేసే పద్ధతిని వివరించడానికి మనతో వ్యవసాయ శాస్త్రవేత్త గారైన డాక్టర్ కీర్తి గారు మనతో ఉన్నారు. మీకు పంట సాగులో ఎటువంటి సందేహాలున్నా ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 1800 180 1551. నమస్కారం కీర్తి గారు.
నమస్కారం
కీర్తి గారు. వరి సాగు చేసే వివిధ రకాలైన పద్ధతిని వివరించగలరా?
తప్పకుండా. సాధారణంగా దమ్ము చేసి వరి పంటను సాగు చేయడం శ్రీ వరి సాగు పద్ధతి. యంత్రాలతో వరి నాట్లు వేయడం, దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు, ఇంకా డ్రమ్ సీడర్తో వరి విత్తుకోవడం, ఇవి సాధారణంగా ఈ పద్ధతులను పాటిస్తారు.
శ్రీవరి సాగు పద్ధతిని వివరించగలరా?
శ్రీవరి సాగు పద్ధతి, ఈ పద్ధతిలో ఎకరానికి 2 కిలోల విత్తనంతోనే వరిని చాలా ఆరోగ్యంగా పెంచవచ్చు. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపల పొరల నుంచి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి. కాబట్టి ఈ సాగు పద్ధతిలోనే ఖచ్చితంగా వరి పండిస్తే సాధారణ వరికి అవసరమయ్యే నీటిలో 60% నీరు మాత్రం సరిపోతుంది. ఈ సాగు పద్ధతిలో పాటించాల్సిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు. మొదటిది లేత నారు నాటుకోవడం. 8 నుంచి 12 రోజుల వయస్సు గల 2 ఆకుల నారును మాత్రమే నాటుకోవాలి. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు వస్తాయి, వేర్లు బాగా వ్యాపిస్తాయి. రెండవది జాగ్రత్తగా నాటడం. నారుమడి నుంచి మొక్కను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దీనివల్ల పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురికాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు చేస్తుంది. మూడవది దూరం దూరంగా నాటుకోవడం. మొక్కకు మొక్కకు, చాలుకు చాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. నాలుగవది కలుపు నివారణ. పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు రోటరీ లేదా కోనో వీడర్తో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఐదవది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి, కానీ నీరు నిల్వకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేసుకోవాలి. మధ్య మధ్యలో పొలం మారితే నీరు పెడుతుండాలి, దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. ఆరవది సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తొలి దశలో వాడుకోవచ్చు, కానీ ముందు ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి.
ప్రస్తుతం యాంత్రీకరణ పెరుగుతుంది కాబట్టి యంత్రాలతో వరి నాట్లు ఎలా వేయడం?
యంత్రాలతో వరి నాట్ల యాజమాన్యం. వ్యవసాయ పరంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ పనిముట్లు లేదా యంత్రాల వాడకంలో మన రైతాంగం చాలా వెనుకబడి ఉన్నారు. వరి సాగులో నీటి వినియోగంతో పాటు కూలీల అవసరం కూడా చాలా ఎక్కువ. సుమారు 1 ఎకరాకు పంట కాలంలో 50 నుంచి 70 రోజుల పనిదినాలు అవసరమవుతాయి. ముఖ్యంగా వరి నాట్లు సకాలంలో వేసినప్పుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, ఇటీవలి కాలంలో కూలీ రేట్లు అధికమవడం వలన వరి నాట్లు యంత్రాలతో వేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. వరి సాగు రైతాంగం మరియు వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటడానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్న పని మరియు బురదలో చేయవలసిన పని. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరినాట్లు నాటేటువంటి పనులను చేపట్టడానికి సుముఖత చూపడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరినాటు యంత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని 25 సంవత్సరాల ముందుగానే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వరినాటు యంత్రం తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది. ఈ వరినాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్రత్యేక ట్రేలలో కానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. వరినాటు యంత్రం వలన దిగుబడులు పెరగడానికి కారణాలు: లేత నారు నాటుట వలన పిలకల సంఖ్య పెరిగి అధిక దిగుబడి వస్తుంది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరం సమానంగా ఉండడం వలన ఈనిక ఒకేసారి ఉండి తాలు శాతం అనేది తగ్గుతుంది. నాట్లు తక్కువ లోతులో వేయడం వలన మరియు మొక్కల సాంద్రత సరిపడా ఉండి దిగుబడి పెరుగుతుంది. యంత్రం ద్వారా కలుపు తీయడం వలన భూమిలో గాలి ప్రసరణ అందుబాటులో ఉండి వేరు వ్యవస్థ దృఢంగా తయారై అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంది.
కీర్తి గారు, మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి, మీ పేరు?
నమస్కారం మేడం, నా పేరు మల్లయ్య.
మల్లయ్య గారు, మీ సమస్యలని వ్యవసాయ శాస్త్రవేత్త గారైన డాక్టర్ కీర్తి గారితో వివరించండి.
నమస్కారం మల్లయ్య గారు, మీ సందేహాలేంటో చెప్పండి.
నమస్కారం మేడం, మా గ్రామంలో ఈ వానాకాలంలో దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేయాలనుకుంటున్నాము, కాబట్టి దీనికి కావలసిన సాగు పద్ధతులు కాస్త చెప్తారా?
తప్పకుండా, మీది మంచి ఆలోచన. దమ్ము చేయకుండా నేరుగా విత్తుకోవడం వలన చాలా లాభాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1% వరిని రైతాంగం దమ్ము చేసిన పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల వలన, ఋతుపవనాల వలన వర్షాలు సరైన పందాలో లేకపోవడంతో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలలో నీరు సరైన సమయంలో చేరకపోవడం, వ్యవసాయ కూలీల కొరత, అధిక రేట్లు, దమ్ము చేయడానికి పెరిగిపోతున్న ట్రాక్టర్ల కిరాయి మరియు ఇతర పెట్టుబడి ఖర్చుల వలన వరి సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ సమస్యలకు పరిష్కారమే దమ్ము చేయకుండా నేరుగా విత్తుకొని వరి పంటను సాగు చేసుకోవడం. ఈ పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు: వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడం, కూలీల సమస్యను అధిగమించడం, సరైన సమయంలో పంటను విత్తుకోవడం, వాడే విత్తనంలో 10 కిలోల వరకు ఆదా చేసుకోవడం, నాటు వేసే కూలీల ఖర్చులో ఆదా 25 నుంచి 30% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు, వారం నుండి 10 రోజుల ముందుగా పంట చేతికి రావడం, రెండవ పంటను సకాలంలో తక్కువ ఖర్చుతో విత్తుకోవడం.
మరి దీనికి కావాల్సిన నేల తయారీ ఎలా ఉంటుంది మేడం?
నేల తయారీ: వేసవి వర్షాలను సద్వినియోగం చేసుకొని 1 లేదా 2 సార్లు కల్టివేటర్తో దున్నుకోవాలి. మరలా తొలకరి వర్షాలు కురిసినప్పుడు భూమిని దున్నుకొని చదును చేసుకోవాలి.
దీనికి అనువైన రకాలు ఏముంటాయి మేడం?
సాధారణంగా దక్షిణ తెలంగాణ మండలానికైతే దీర్ఘకాలిక రకాలైన సాంబా మషూరి మరియు సిద్ధి, మధ్యకాలిక రకాలైన కృష్ణ, జగిత్యాల మషూరి, విజేత మరియు వరంగల్ వరి 1, స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సోన, కూనారం వరి 1, బతుకమ్మ, జగిత్యాల వరి 1, కాటన్ దొర సన్నాలు, నెల్లూరి మషూరి విత్తనాలను వేసుకోవాలి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ మండలానికైతే దీర్ఘకాలిక రకాలైన సాంబా మషూరి మరియు సిద్ధి, మధ్యకాలిక రకాలైన జగిత్యాల మషూరి, పోలాసప్రభ, వరంగల్ సాంబా, వరంగల్ సన్నాలు, విజేత, భద్రకాళి, స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సొన, జగిత్యాల వరి 1, కునారం సన్నాలు, బతుకమ్మ, కాటన్ దొర సన్నాలు, జగిత్యాల సన్నాలు విత్తనాలను వేసుకోవాలి. మధ్య తెలంగాణ మండలానికి దీర్ఘకాలిక రకాలైన సాంబా మషూరి, సిద్ధి మరియు ఇంద్ర, మధ్యకాలిక రకాలైన వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబా, సోమనాథ్, భద్రకాళి, జగిత్యాల మషూరి, విజేత, వరంగల్ వరి 1, స్వల్పకాలిక రకాలైనటువంటి తెలంగాణ సోన, జగిత్యాల వరి 1, కునారం సన్నాలు, కాటన్ దొర సన్నాలు విత్తనాలను వేసుకోవాలి.
ఏ సమయంలో విత్తుకుంటే బాగుంటుంది మేడం?
విత్తే సమయం సాధారణంగా దీర్ఘకాలిక రకాలనైతే జూన్ చివరి వరకు, మధ్యకాలిక రకాలను 15 జూలై వరకు మరియు స్వల్పకాలిక రకాలను 15 జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. కానీ వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి జూన్ 10 నుంచి జూలై 10 లోపు విత్తుకోవడం మేలు. తెలంగాణ సోనా వరి రకాన్ని 15 జూలై తర్వాత మాత్రమే విత్తుకోవాలి.
విత్తన మోతాదు మరియు విత్తన దూరం పాటించాలా మేడం?
హా, విత్తన మోతాదు సాధారణంగా సన్నగింజ రకానికైతే 4 నుంచి 5 కిలోల విత్తనం, అదే దొడ్డుగింజ రకాలైతే 7 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. విత్తే దూరం పాటించాలి. సాలుకు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం మరియు మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం విత్తుకోవడానికి సీడ్ డ్రిల్ లేదా ఫర్టికమ్ సీడ్ డ్రిల్ను ఉపయోగించుకోవాలి.
ఎరువుల యాజమాన్యం ఎలా పాటించాలి మేడం?
సిఫారసు ప్రకారం 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను ఒక ఎకరానికి వేసుకోవాలి. మొత్తం భాస్వరం మరియు సగభాగం పొటాష్ను ఆఖరి దుక్కిలో విత్తనం వేసేటప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమభాగాలుగా చేసి విత్తిన 15 నుంచి 20 రోజులకు పిలక దశ మరియు అంకురం దశలో వేసుకోవాలి. ఆఖరి దఫ నత్రజని ఎరువులతో పాటు పొటాష్ ఎరువులను తప్పక వేసుకోవాలి. ఈ పద్ధతిలో నత్రజని ఎరువుల వినియోగత తక్కువగా ఉంటుంది, కాబట్టి 25% అధికంగా వేసుకోవాలి. అంటే ఎకరాకు 12 కిలోల నత్రజనిని సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా వేసుకోవాలి. ఈ పద్ధతిలో ఇనుపధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆకులు తెల్లగా పాలిపోయి పంట ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పును కలుపుకొని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
దమ్ము చేయకుండా వేస్తే కలుపు ఎక్కువ ఉంటుంది కదా మేడం, మరి దీని యాజమాన్యం ఎలా పాటించాలి?
నిజమే, సాధారణంగా దమ్ము చేయకుండా నేరుగా వరి విత్తుకున్నప్పుడు కలుపు బెడద అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి పంట విత్తిన మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. లేనట్లయితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కలుపు నివారణకు 1 ఎకరానికి 1 లీటర్ పెండిమితాలిన్ లేదా 700 మిల్లీలీటర్ల పెండిమితాలిన్ ఎక్స్ట్రా కలుపు మందులను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పొడిదుక్కులో విత్తనాలను వేసుకున్నప్పుడు వర్షం పడిన వెంటనే సరైన అదునులో పై కలుపు మందులను వాడుకోవాలి. ఇసుక లేదా ఎరువులతో కలిపి కలుపు మందును చల్లకూడదు. విత్తిన 15 నుంచి 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బిస్పైరిబ్యాక్ సోడియం 100 నుంచి 120 మిల్లీలీటర్లు లేదా పెనాక్సులం మరియు సైహలోపాబ్యూటైల్ కలిపి ఉన్న కలుపు మందును 800 మిల్లీలీటర్లను పిచికారీ చేసుకోవాలి. వరుసలలో విత్తిన వరి పంటలో అంతరకృషి చేసే యంత్రాలను వాడి కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
నీటి యాజమాన్యం ఎలా పాటించాలి మేడం?
తొలకరి వర్షాలకు విత్తుకుంటే ఆపై జూన్, జూలై, ఆగస్టు మాసాలలో కురిసే వర్షాలు పంటకు సరిపోతాయి. ఒకవేళ 10 నుండి 15 రోజులు వర్షాలు పడనప్పుడు నేల స్వభావం మరియు పంట దశను బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూత దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 1 అంగుళం మేరకు నీరు నిల్వ ఉంచాలి. వరి కోతకు 1 వారం రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపేసుకోవాలి.
చీడపీడల యాజమాన్యం ఏమైనా పాటించాలా మేడం?
సాంప్రదాయ నాటు పద్ధతిలో లాగానే చీడపీడల నివారణకు సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులను తప్పకుండా పాటించాలి.
మరి సాగు ఖర్చు, దిగుబడి, ఆదాయం ఎలా ఉంటుంది?
సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ పద్ధతిలో 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి సాధించవచ్చు. ఖర్చులు మరియు ఆదాయం చూసుకున్నట్లయితే విత్తన మోతాదులో 1 ఎకరాకు 10 కిలోలు ఆదా అవుతుంది. అలాగే నారుమడి యాజమాన్యంకు అయ్యే ఖర్చులో 800 రూపాయలు, ప్రధాన మడి తయారీ ఖర్చు 2000, అలాగే నాటు కూలీల ఖర్చు 4000 రూపాయలు ఆదా అవుతుంది. ఈ విధంగా వరిని దమ్ము చేయకుండా నేరుగా విత్తుకోవడం ద్వారా ఎకరాకు సుమారుగా 7000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర రైతాంగం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్నిచ్చే ఈ పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందగలరు.
మల్లయ్య గారు, మీ సమస్యలకు తగిన పరిష్కారం కీర్తి గారు వివరించారని అనుకుంటున్నాను. వాటిని మీరు పాటించగలిగినట్టయితే మీకు లాభసాటిగా ఉంటుంది.
ధన్యవాదాలు మేడం.
కీర్తి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఓ తెలంగాణ రైతన్న, దమ్ము చేయకుండా వరిని నేరుగా విత్తుకో, నికర ఆదాయాన్ని పొందు. ధన్యవాదాలు. విన్నారుగా శ్రోతలు, వచ్చే వారం మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ఈ వారం చేను కబుర్లలో పౌష్టిక ఆహార ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఏ ఆహారం అయితే మనము తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి అనారోగ్య పాలు కాకుండా శక్తివంతముగా ఉంచి జీవన పరిమాణము పెరుగవుతుందో దానినే పౌష్టికాహారము అంటాము. పౌష్టికాహారంలో ముఖ్యముగా 7 రకాలైన పోషకాలు అనగా మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు ఉండాలి. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే శృతిమించిన స్థాయిలో క్యాలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్యభరితమైన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. వివిధ ఆహార పదార్థాల నుండి పోషణరీత్యా తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని వినియోగించుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు అదనపు ఆహారం మరింత జాగ్రత్త అవసరం. బిడ్డకు 4 నుండి 6 నెలల వయసు వచ్చేదాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలను 2 ఏళ్ల వరకు ఇవ్వవచ్చు. శిశువులకు 4 నుంచి 6 నెలల వయసులో అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్న, జబ్బున పడిన పిల్లలు, కౌమర దశలో ఉన్న వాళ్ళు తగిన ఆహారాన్ని సరిపడినంత తీసుకోవాలి. ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పండ్లు సమృద్ధిగా వాడాలి. వంట నూనెలు, జంతు సంబంధ ఆహార పదార్థాలను పరిమితంగా వాడాలి. వనస్పతి నెయ్యి, వెన్నెలను అరుదుగా మాత్రమే వాడాలి. అతిగా ఆహారాన్ని తినకుండా ఎక్కువ బరువు, స్థూలకాయాన్ని నిరోధించాలి. ఉప్పును పరిమితంగా వాడండి. శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి. నీళ్లను తగిన పరిమాణాలలో త్రాగాలి. పానీయాలను పరిమితంగా సేవించాలి. తినడానికి తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయబడ్డ పదార్థాలను ఔచిత్యంతో వాడాలి. చక్కెరను పరిమితంగా వాడాలి. వయసు మళ్ళిన వారు చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి పుష్టికరమైన ఆహారాన్ని తినడం చాలా అవసరం. మాంసకృత్తులు అనగా ప్రోటీన్స్. మాంసకృత్తులు శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, ముఖ్యంగా పిల్లలలోనూ, కౌమర దశలోనూ చాలా ఉపయోగకరం. పెద్ద వయసు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగా దెబ్బలు తగిలిన అవి మానిపోవడానికి సహాయపడుతుంది. గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి? మాంసాహారులకు లభించే మాంసకృత్తులు అధిక శాతం నాణ్యమైన, అవసరమైన అమైనో ఆమ్లాలను తయారు చేస్తుంది. శాకాహారం తీసుకునే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు నుంచి పొందవచ్చు. ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు, పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్థాలు, జంతు మాంసము, చేపలు, కోడి మాంసము ద్వారా లభిస్తాయి. వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్లో చాలా ఎక్కువ శాతంలో, అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కేజీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం. అదేవిధంగా 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కేజీల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం. గర్భవతికి రోజుకు 65 గ్రాములు, ఒకరోజుకు పాలిచ్చే తల్లులకు లేదా బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాముల్లో ఒకరోజుకు అవసరం. ఆహార పదార్థాలు ప్రతి 100 గ్రాములకు లభించే మాంసకృత్తులు లేదా గ్రాముల్లో శనగపప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు 22 గ్రాములు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, జీడిపప్పు 23 గ్రాములు, చేపలు 20 గ్రాములు, మాంసము 22 గ్రాములు, ఆవు పాలు 3.2, గేదె పాలు 4.3, కోడిగుడ్లు 13.3 గ్రాములు. పోషక సామర్థ్యం. గర్భనోదకాలు జీవికి శక్తిని ఇచ్చే పోషక పదార్థాలు. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రాణ్యములని, కొవ్వులని జీర్ణించుకునేందుకు ఎక్కువ నీరు కావాలి. ప్రాణ్యములు, కొవ్వులు ఆవం నిర్మించటానికి వాడే ఇటుకలు. సున్నం అనుకుంటే గర్భనోదకాలు ఆవంలో కాలే ఇంధనం అవుతుంది. అంటే శరీరంలో జీవన కణాల నిర్మాణానికి, కణజాల నిర్మాణానికి ప్రాణ్యములు, కొవ్వులు అవసరం. శక్తిని ఇవ్వటానికి కర్బనోదకాలు అవసరం. కర్బనోదకాలు జీవి మనుగడకి తప్పనిసరి కాదు. కర్బనోదకాల సరఫరా లేకపోతే జీవి కొవ్వుల నుండి, ప్రాణ్యాల నుండి కర్బనోదకాలని తయారు చేసుకోవాల్సి ఉంది. స్థూలకాయంతో కానీ డయాబెటీస్తో కానీ బాధపడే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ రోజులలో పోషకాహారం ఎటువంటిది తినాలన్నది ఒక జటిలమైన ప్రశ్నగా పరిణమించింది. ఐశ్వర్యవంతమైన దేశాలలో ఎదిగిన వ్యక్తులు తమకి కావాల్సిన శక్తిలో 40-65% మేరకి కర్బనోదకాల నుండి లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శక సూచిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మనకి లభించే శక్తిలో 55-75% మేరకి కర్బనోదకాల నుండి పొందాలని వాక్కానిచ్చారు. ఈ రెండింటిలో ఏ మార్గదర్శక సూచిని వాడినా అందులో 10% మాత్రమే సాధారణ కర్బనోదకాలు అంటే చక్కెర, గ్లూకోజు వగైరాలు నుండి ఉండాలి అని, మిగిలినవి సంక్లిష్ట కర్బనోదకాలు అంటే ధాన్యాలు, పళ్ళు, రొట్టెలు మొదలైన పిండి పదార్థాలు అయి ఉండాలని సిఫార్సు చేశారు. ఆరోగ్య సూత్రాలు పాటించేవారు ఈ సంక్లిష్ట కర్బనోదకాలనే మంచి కర్బనోదకాలు అన్నిటిని, సాధారణ కర్బనోదకాలని, చెడ్డ కర్బనోదకాలని అంటూ ఉంటారు. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఏక చక్కెరలు, జంట చక్కెరలు సాధారణ కర్బనోదకాలు, స్వల్ప చక్కెరలు, బహు చక్కెరలు సంక్లిష్ట కర్బనోదకాలు. ఇవి కాయగూరలు, ధాన్యాలు, పండ్లు మొదలైన వాటిలో ఉంటాయి. ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం రక్తంలో ఉన్న గ్లూకోజ్ మట్టాన్ని అదుపులో పెట్టగలగటం. కనుక ఏ పదార్థాలు తింటే రక్తంలో గ్లూకోజ్ మట్టం ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏ వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పొచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లైసెమిక్ సూచిక అని ఒక కొత్త సూచికను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం ఏ కర్బనోదకాలని తింటే రక్తంలో గ్లూకోజ్ మట్టం ఎంతెంత పెరుగుతుందో లెక్క కట్టి ఆ లెక్క ప్రకారం కర్బనోదకాలని వర్గీకరిస్తారు. మరొక పద్ధతిలో ఇన్సులిన్ సూచిక అనే మరొక కొత్త సూచిక వాడతారు. గ్లైసెమిక్, ఇన్సులిన్ సూచికలు శాస్త్రవేత్తలకు అర్థమైనంత తేలికగా సామాన్యులకు అర్థం కావు. కనుక ప్రస్తుతం బాగా పలుకుబడిలో ఉన్న పద్ధతి మంచి చెడ్డ అనే కర్బనోదకాలని వర్గీకరించటమే. కొవ్వు పదార్థాలు. మనిషి ఆరోగ్యం కొవ్వు సంబంధ ఆహారం నుండి మన శరీరానికి కొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్థము. 1 గ్రాము కొవ్వు నుండి 9 కేలరీల ఇంధనము శరీరానికి అందిస్తుంది. వైటమిన్ ఏ, బిఇ మరియు కే అను విటమిన్లు రక్తంలో కొవ్వు పదార్థము ఇమడడానికి చాలా అవసరం పడతాయి. కొవ్వు అనేది ఆహారంలో చెట్ల నుండి, జంతువుల నుండి లభిస్తుంది. వెజ్ ఆయిల్ మనము తీసుకునే ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లములు అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, ఉదాహరణ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు వెజిటేబుల్ ఆయిల్స్, సాచురేటెడ్ కొవ్వు అనగా వెన్న, నెయ్యి, పెద్ద వయసు వారు కొవ్వు పదార్థాలు ఉండే వెన్న, నెయ్యి, హైడ్రోజనేటెడ్ కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నూనె వాడరాదు. హైడ్రోజనేటెడ్ కొవ్వు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు. వంటలకు వాడే నూనెలు వెజిటేబుల్ నూనె, వనస్పతి నెయ్యి, వెన్నెలలో కొవ్వును చూడగలము. తిను బండారాలలో ఉండే కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు 90% సాచురేటెడ్ కొవ్వులు. ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వు శాతం. యుక్త వయసున్న పిల్లలకు రోజు 25 గ్రాముల వరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. పెద్దవాళ్లకు 20 గ్రాములకు రోజుకు. గర్భవతులకు లేదా పాలిచ్చే తల్లులకు 30 గ్రాములు రోజుకి ఉండవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం, తగినంత సరిపడగలిగే కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వంటలో ఒకటి కన్నా ఎక్కువ రకాల నూనెలు వాడాలి. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతిరోజు వాడాలి. జంతు అవయవాలు తినరాదు. మాంసలు లేదా కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు. పీచు పదార్థం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను క్యారెట్, బీట్రూట్, దోసకాయ, ఇతర పళ్ళు తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీనివల్ల జంక్ ఫుడ్స్ను నివారించిన వాళ్ళం అవుతాము. కాయకూరలు, గింజ ధాన్యాలు, నట్స్, సీడ్స్, బీన్స్, లెగ్యూమ్స్, తాజా మరియు ఎండిన పండ్లు. పదార్థాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు. కరిగే ఫైబర్, ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ చేయును. ఇవి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ నెమ్మది చేయుట చేత రక్తంలో షుగర్ లెవెల్ను తగ్గిస్తుంది. ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, కూరగాయలు ఉదాహరణ. మరొచ్చే వారం మరొచ్చే అంశంతో మీ ముందుంటాం. అందరికీ నమస్కారం, సెలవు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
మన ఉత్పత్తులను బయట దేశాలకి ఏ సంస్థ ద్వారా పంపిస్తారు? ఆప్షన్ ఏ అపేడా, ఆప్షన్ బి PMFME.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ అపేడా.
గత వారం రెండవ ప్రశ్న:
MSME ఎన్ని కేటగిరీలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 3.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 3.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు కిషన్ నగర్ కరీంనగర్ జిల్లా నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి, దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, యూసఫ్గూడ హైదరాబాద్ నుండి శ్రీనివాస్, వానపల్లి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ, సాతాపూర్ పెద్ద కొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, చీర్లవంచ గ్రామం రాజన్న సిరిసిల్లా నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, తీగల గుట్టపల్లి నుండి కిషోర్, లలిత, రవిత్రిణి, జశ్విత, న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం నుండి ఎన్ సునీల్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కోదాడ సూర్యాపేట నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, కౌకుంట్ల గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుండి ఇందిర, బడుగుల. ఈ వారం మొదటి ప్రశ్న:
నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యం ఏ పద్ధతిలో తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ దమ్ము చేసి నాట్లు వేయడం, ఆప్షన్ బి దమ్ము చేయకుండా నేరుగా వరి విత్తుకోవటం.
ప్రశ్న మరోసారి:
నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యం ఏ పద్ధతిలో తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ దమ్ము చేసి నాట్లు వేయడం, ఆప్షన్ బి దమ్ము చేయకుండా నేరుగా వరి విత్తుకోవటం.
ఈ వారం రెండవ ప్రశ్న:
దమ్ము చేయకుండా నేరుగా వరిని విత్తుకునేటప్పుడు పూత దశ నుండి గింజ గట్టిపడేదాకా ఎన్ని అంగుళాల మేరకు నీరు ఉంచాలి? ఆప్షన్ ఏ ఒక అంగుళం, ఆప్షన్ బి రెండు అంగుళాలు.
ప్రశ్న మరోసారి:
దమ్ము చేయకుండా నేరుగా వరిని విత్తుకునేటప్పుడు పూత దశ నుండి గింజ గట్టిపడేదాకా ఎన్ని అంగుళాల మేరకు నీరు నిల్వ ఉంచాలి? ఆప్షన్ ఏ ఒక అంగుళం, ఆప్షన్ బి రెండు అంగుళాలు.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.